హరే కృష్ణ, ఇది మళ్ళీ ఇప్పుడు క్లియర్గానే ఉంది కదండి? ఎందుకంటే మధ్యలో ఒక డిస్టర్బెన్స్ వచ్చింది, వేరే యాప్ ఒకటి మధ్యలో వచ్చి కట్ చేసేసింది. అదొకసారి నేను వర్కౌట్ చేయాలి, నేను చేస్తాను తర్వాత. సమయం దొరకట్లేదు దీన్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా. హరే కృష్ణ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్లీ నెట్లో ప్రాబ్లం లేకుండానండి, మొబైల్లో సడన్గా వేరే గూగుల్ అసిస్టెంట్, అదేంటో అది ఎక్కడి నుంచి ఆ ఫీచర్ వస్తుందో తెలియదు, అది మధ్యలో వచ్చేసి దీన్ని డిస్టర్బ్ చేస్తుంది. దాన్ని ఎలా తీసేయాలో నాకు అసలు ఐడియా రావట్లేదు. దాని గురించి రీసెర్చ్ చేద్దామంటే కూడా మనకి సమయం లేదు. సో సమ్మో దాన్ని ఈరోజు ఈవినింగ్ వర్కౌట్ చేస్తాను. అది ఎప్పుడు మధ్యలో ఒకసారి వచ్చి కట్ చేస్తుంది దీన్ని. సో మనము సో అదే ప్రశ్న నుంచి కంటిన్యూ చేద్దామంట. సో నిన్న అంటే మొన్నటి చర్చ నుంచి ఏ నలుగురు వ్యక్తులు భగవంతుడి దగ్గరికి వస్తారు ఆశ్రయాన్ని గ్రహించి? హరే కృష్ణ. ఎస్, నలుగురు ఉంటారు కదండి. ఒక అర్థుడు, ఫైన్, ఏదో లాభాన్ని కోరి ఒకతను వస్తాడు, ఇంకా ముగ్గురు. ఆర్థో జిజ్ఞాసి అర్థ జ్ఞానీచే భరతృషభ. ఓకే, ఒకరి ఆర్థుడు అంటే ఆయనకి ఏదో సమస్య ఉంది, ఏదో కష్టం ఉంది, దాని నుంచి బయటపడడానికి భగవంతుడి దగ్గరికి వస్తాడు. ఇంకొకటి వచ్చేసి జిజ్ఞాసు, ఏదో ఉత్సుకత వస్తాడు. ఇంకోరు జ్ఞాని, భగవంతుడి గురించి ఇంకా తెలుసుకోవాలని వస్తారు. ఇంకోటి ఏదో లాభించి, అర్థం, ఏదో ఒక లాభం పొందడానికి, ఒక కోరికలు తీర్చుకోవడానికి భగవంతుడి దగ్గరికి వస్తారన్నమాట. ఈ నలుగురు వస్తారు. ఇందులో జ్ఞాని అందరికన్నా శ్రేష్టమైన వ్యక్తి అని కృష్ణుడు చెప్తాడు. అది చూసాం మనం. ఇంకొకటి మనం చర్చించుకున్నాం, ఏ నలుగురు భగవంతుడిని ఆశ్రయించరో. ఇంకో నలుగురు ఉన్నారు, భగవంతుడిని ఎప్పుడు ఆశ్రయించరు. ఎవరండి? భగవంతుడిని ఆశ్రయించని వారు, నలుగురు భగవంతుని ఆశ్రయించని వాళ్ళు. భగవంతుడిని ఎప్పుడు ఆశ్రయించరు. నరాధముడు, నాస్తికులు, కరెక్ట్ వర్డ్స్ యూజ్ చేశారు ఇక్కడ. మూడ, ఎస్, నమాం దుష్కృతినో మూడ. వీళ్ళు నలుగురిని దుష్కృతులు అన్నారు, కరెక్ట్. ఒకటి మూడ, నమాం దుష్కృతినో మూఢ, ఇంకోటి ప్రపద్యంతే నరాధమ. మూడ అంటే మూర్ఖులు, నరాధమ అంటే నరుల్లో అందరికన్నా అధమమైన వాళ్ళు. ఇంకా మాయా ప్రహరత జ్ఞాన, ఎంతో జ్ఞానం ఉన్నా కానీ మాయా వారి జ్ఞానాన్ని హరించేసింది, అందుకే వాళ్ళు భగవంతుని శరణాగతి అవ్వలేరు. లాస్ట్ ఆశురం భావమాశ్రిత, ఆశురం భావం కలిగిన వాళ్ళు, నాస్తికులు, అసురులు, ఎవరైతే భగవంతుని ద్వేషిస్తారో నమ్మరో ఇలాంటి వారు. ఓకే, మనం ఇవి చర్చించుకున్నామన్నమాట. ఇప్పుడు ఈరోజు ఆ ప్రశ్న చూద్దామంట, అర్జునుడు కృష్ణుడికి అడిగిన ప్రశ్నని ఈరోజు మనం చర్చించుకుందామంట. సో ముందు ఈ యొక్క అధ్యాయాన్ని మనం చూస్తే, ఓవర్వ్యూ, ఈ యొక్క అధ్యాయంలో మొదట 4 శ్లోకాల్లో మొదటి 2 శ్లోకాల్లో చెప్పాలంటే కృష్ణుడిని అర్జునుడు ప్రశ్నలు అడుగుతాడు. మొత్తం 8 విషయాల గురించి కృష్ణుడిని అర్జునుడు మొదటి 2 శ్లోకాలు అడుగుతాడు. దాని తర్వాత కృష్ణుడు ఇంకో 2 శ్లోకాల్లో 7 విషయాల గురించి జవాబు 2 శ్లోకాల్లోనే ఇచ్చేస్తాడండి. ఇంకా లాస్ట్ విషయం, ఆ లాస్ట్ ప్రశ్న గురించే ఇంకా కృష్ణుడు మిగతా అధ్యాయాన్నంతా చెప్తాడనమాట. అదేంటో కూడా మనం చూద్దాము. సో ఇంకా మిగతాది అధ్యాయం వచ్చేసి ఎలా సాగుతుందంటే, ఎలా మనం కృష్ణుణ్ణి గుర్తుంచుకోవడం, అది మృత్యు సమయంలో, మరణించే సమయంలో మనం కృష్ణుణ్ణి గుర్తుంచుకోవడం ఎంత ముఖ్యం, ఎంత అవసరం, దానివల్ల ఏం లాభం అనే విషయాన్ని కూడా చర్చించుకుంటాడు కృష్ణుడు, చెప్తాడు కృష్ణుడు అర్జునుడికి. దాని తర్వాత ఎలా మనము కృష్ణుడిని గుర్తుంచుకోవచ్చు, దానికి వివిధ మార్గాలు, ఒకటి యోగమిశ్ర భక్తి, ఇంకోటి శుద్ధ భక్తి ద్వారా, రెండింటి విధానాలుగా కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇక్కడ వర్ణిస్తాడు అర్జునుడికి. దాని తర్వాత ఈ ఆధ్యాత్మిక ప్రపంచము, ఈ భౌతిక ప్రపంచము ఇంకా ఆ పైన ఆధ్యాత్మిక ప్రపంచానికి ఆంతర్యము, ఇంకా వాటి గురించి కూడా చర్చిస్తాడు కృష్ణుడు. ఇంకా దాని తర్వాత ఎలా శుద్ధ భక్తి ద్వారా కృష్ణుడు చేరుకోవడం అనేది భగవద్ధామానికి ఉత్తమమైన మార్గం అనే విషయాన్ని కూడా కృష్ణుడు ఆకరణ చెప్తాడనమాట ఈ యొక్క అధ్యాయానికి. సో మనం ఈరోజు మాత్రం అర్జున అడిగిన ప్రశ్నలు, ఇంకా మొదటి 7 ప్రశ్నలకు సమాధానాలైన మొదటి 4 శ్లోకాలు ఎలాగో చూసుకున్న తర్వాత, భగవంతుడిని మృత్యు సమయంలో గుర్తుంచుకోవడం వలన లాభం ఏమిటి అనే విషయాన్ని, ఎలా గుర్తుంచుకోవచ్చు అనే విషయాన్ని చర్చించుకుందాము. ఇంకా యోగ మిశ్ర భక్తి ద్వారా ఎలా కృష్ణుణ్ణి మనము గుర్తుంచుకోవచ్చో ఆ విషయాన్ని చర్చించుకుందాము, మిగతాది రేపు చూసుకుందామంట. సో ఇప్పుడు మొదటి శ్లోకాన్ని నుంచి మనం ఆరంభిద్దామంట. అర్జునుడు అడుగుతున్నాడు అండి కృష్ణుణ్ణి. ఇప్పుడు మొదటి 2 శ్లోకాలు అర్జునుడి ప్రశ్నలు అన్నమాట. అర్జున ఉవాచ కిం తద్ బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. ఇంకొక శ్లోకం కూడా చూసుకొని 2 ఒకేసారి చర్చించుకుందాం, ఏమేమి ప్రశ్నలు అనేవి. అది యజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభి. ప్రశ్నలు ఏంటో చూద్దామా. మొదటిది కిం తద్ బ్రహ్మ కిమ అధ్యాత్మ. కిం అంటే ఏంటి, ఇదేంటి నాకు చెప్పు, వాట్ ఈస్ దిస్, వాట్ కిమ్ అంటే వాట్ సంస్కృతంలో ఏంటి. కిం తద్ బ్రహ్మ, బ్రహ్మ అని అన్నావు కదా, దానికి అసలు అర్థం ఏంటి, దేని ఉద్దేశించడం అన్నావు అనే విషయాన్ని ఇక్కడ అర్జునుడు కృష్ణుడు అడుగుతారు. అలాగే కిమ అధ్యాత్మ, అధ్యాత్మ అంటే ఏమి. కిం కర్మ పురుషోత్తమ, ఓ పురుషోత్తమ ఈ కిం కర్మ, కర్మ అంటే ఏంటి. కిం అధిభూతం, ఈ అధిభూత అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఇది 4వది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ అది దైవం కిం, అది దైవం ఏంటి. సో ఇక్కడ ఇప్పుడు 5 విషయాల గురించి ఒకే శ్లోకంలో అడిగేశారండి. మొదటి శ్లోకంలో 5 విషయాల గురించి ఇక్కడ కృష్ణుణ్ణి అర్జునుడు అడుగుతున్నాడు. ఏంటి అవి అంటే కిం తద్ బ్రహ్మ కిం అధ్యాత్మ కిం కర్మ పురుషోత్తమ ఆదిభూతం చ కిం ప్రోక్తం, చెప్పు నాకు దీని గురించి. ఆది దైవం కిం, ఓకే మొత్తం ఏమేమి అంటే బ్రహ్మ ఆధ్యాత్మ కర్మ ఆదిభూత ఇంకొకటి అది దైవ, మొత్తం ఇవి 5 విషయాలు. ఇంకా నెక్స్ట్ 3 విషయాలు వచ్చే శ్లోకంలో. ఆది యజ్ఞ కథం కోత్ర, ఆది యజ్ఞ ఎవరు, అది ఏంటి ఈ ఆది యజ్ఞ ఎవరు, ఇంకా ఆది యజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూన, ప్రతి ఒక్కరి దేహంలో ఉండే ఆ ఆది యజ్ఞ ఎవరు, ఇంకా ప్రయాణకాలే చ అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆది యజ్ఞ ఎవరు, ఇంకొకరు ఏంటంటే ప్రశ్న ఏంటంటే ఆది యజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన, ఆయన ప్రతి ఒక్క శరీరంలో ఎలా ఉంటాడు. సో ఈ 2 విషయాలు అన్నమాట. ఆది యజ్ఞ గురించే 2 ప్రశ్నలు అడిగాడు. ఒకటి ఆది యజ్ఞ ఎవరు, ఆ ఆది యజ్ఞ ఇంకా ప్రతి ఒక్క శరీరంలో ఎక్కడ ఎలా నివసిస్తారు అనేది. నెక్స్ట్ ప్రయాణకాలే చ కథం, ప్రయాణకాలే పోయే కాలం వచ్చినప్పుడు, ప్రయాణకాలే అంటే పోయే కాలంలో, అప్పుడు కథం జ్ఞేయోసి నిత్యాత్మనః, నిన్ను ఎలా తెలుసుకోవడం, ఆ మృత్యు సమయంలో నిన్నెలా గుర్తుంచుకోవడం, నిన్నెలా ఆ సమయంలో స్మరించుకోవడం, నేను ఎలా తెలుసుకోవడం ఆ విషయంలో పోయే కాలంలో, ప్రయాణకాలే ఇది అన్నమాట. మొత్తం 8 ప్రశ్నలు. ఓకే ఇప్పుడు మనం దీనికి జవాబు, మొదటి 7 ప్రశ్నలకు జవాబు 2 శ్లోకాల్లోనే కృష్ణుడు ఇచ్చేస్తాడు, మనం చూద్దామంట. అందుకే ఇక్కడ కృష్ణుడిని దేహేస్మిన్ మధుసూదన. మధుసూదన అని ఎందుకు అన్నాడు అంటే, ఇక్కడ కృష్ణుణ్ణి అర్జునుడు మనకి ప్రభుపాదులు వారు రాశారు ఆచార్యులు. మధుసూదన అంటే కృష్ణుణ్ణి మధుసూదన అని ఎందుకంటారంటే, కృష్ణుడు మధు అనే ఒక రాక్షసుణ్ణి అసురుణ్ణి వధించాడు. అలాగే ఓ కృష్ణ నా యొక్క మస్తికంలో అంటే నా యొక్క చేతనలో నా యొక్క బుర్రలో ఎన్నో రకాల ఈ సంశయాలు ఉత్పన్నమయ్యాయి, ఈ సంశయాల్ని నువ్వు వధించేసేయి. ఎలా మధువుని వధించావో అలాగే ఇప్పుడు నా సంశయాలు నన్ను చంపేస్తున్నాయి, తినేస్తున్నాయి, ఈ సంశయాల్ని ఈ సందేహాల్ని నువ్వు వధించేయని ఇక్కడ సంబోధించినట్టుగా మనకు చెప్తున్నారు. అందుకనే అంటే ఇక్కడ ప్రయాణకాలే విషయం ఎందుకు అడుగుతున్నాడు, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ యొక్క 8 ప్రశ్నల్లో అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్నగా కృష్ణుడు ఈ లాస్ట్ది ప్రయాణకాలే చకతం, ఎలా నేయూస్ ఎలా తెలుసుకోవడం నిన్ను పోయే కాలంలో, ఈ ప్రశ్నకి జవాబే 5 శ్లోకం నుంచి లాస్ట్ శ్లోకం వరకు ఈ యొక్క అధ్యాయంలో ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న కదా మనకి. సో ఈ ప్రయాణకాలే గురించి ఎందుకు చెప్తున్నారంటే ఒక ఉదాహరణ ఇచ్చారనమాట, ఎంత ముఖ్యమో. అర్జునుడు ఎందుకు అలా అడుగుతున్నాడు, ఆ ఉద్దేశం ఏంటి? ఒకటి మనకు మంచి శ్లోకం ఉంటుంది, మహారాజ్ కులశేఖర్ ఒక ప్రభుపాద ద్వారా ఒక బుక్ రాశారు, అంటే బుక్ మీద అనువాదించారు, కులశేఖర్ యొక్క ప్రార్థనలు ముకుంద మాలా స్తోత్రాన్ని, అందులోంచి ఒక శ్లోకం యొక్క వర్ణన ఇక్కడ ప్రభుపాద ద్వారా రాస్తున్నారు అనమాట. కులశేఖర్ మహారాజు కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్వైతమే విశతు మానస రాజహంస ప్రాణాపయాన సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధో స్మరణం కుతస్తే. ఇప్పుడు ఈ కులశేఖర్ మహారాజ్ ఏమంటున్నాడంటే ఈ శ్లోకంలో, దాన్ని తాత్పర్యంలో ప్రభుపాద ద్వారా రాశారు, కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం. ఎలాగైతే ఒక హంస, ఈ యొక్క హంస కొలనులో అంటే మంచి నీటి కొలనులో ఎప్పుడైతే విహరిస్తూ ఉంటుందో అక్కడ ఉన్న పద్మ కమలం కమలం పువ్వు యొక్క కింద ఉన్న ఆ యొక్క వేళ్ళలో రూట్స్ వేళ్ళలో తాను ఆడుకుంటూ అందులో చిక్కుకుంటుందన్నమాట. అలాగే ఓ భగవంతుడా, ఇప్పుడు నేను ఎంతో మంచి నా శరీరం ఎంతో శక్తివంతంగా ఉంది, బలంగా ఉంది, నా యొక్క చేతన ఎంతో సరిగ్గా పనిచేస్తుంది, ఇలాంటి సమయంలో చనిపోవడం మేలు కదా, నిన్ను గుర్తుంచుకుంటూ చనిపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు నిన్ను గుర్తుంచుకుంటున్నాను. ఎలాగంటే ఆ యొక్క హంస ఎలాగైతే ఇరుక్కుపోయిందో అలా నా మనస్సు నా యొక్క చేతన అనేది నీ యొక్క పాద పద్మాల మీద కేంద్రీకరించి ఉంది, ఇలా నిన్ను గుర్తు చేసుకోగలుగుతున్నాను ఇప్పుడు, ఇలా నిన్ను గుర్తు చేసుకున్నప్పుడే నేను మంచి చనిపోవడం ఎంతో మేలు కదా, చనిపోయేటప్పుడు నిన్ను గుర్తు చేసుకోవడమే లక్ష్యం కదా. సో ఇప్పుడు ఇలా చేతనతో మంచి చేతనతో గుర్తుంచుకున్నప్పుడే చనిపోతే మేలు కదా, ఎందుకంటే ప్రాణాపయాన సమయే కఫవాత పిత్రై, ప్రాణాలు పోయే సమయంలో ప్రాణాపయాన సమయే కఫవాత పిత్తై. ఈ కఫ వాత పిత్త మనం ఆయుర్వేదలో తెలిసిన వాళ్ళకి తెలుసండి, అన్నిటినీ 3 మన శరీరంలో ఉన్న పదార్థాన్ని 3 విభజిస్తారనమాట. అప్పుడప్పుడు కఫం ఎక్కువైంది అనుకోండి మీకు దగ్గు వస్తుంది, అలా వాతం ఎక్కువైందంటే ఒళ్ళు నొప్పులు వస్తాయి అలా అనమాట. సో కఫవాత పిత్తతో ఆయుర్వేదిక్ డాక్టర్లకి ఆయుర్వేద చదువుకున్న వాళ్ళకి తెలుసు. సో ఈ కఫవాత పిత్తై ఈ 3 కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. సో కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే, తో మన యొక్క ఈ కంఠంలో ఆ కఫవాత పిత్త ఎంత పెరిగిపోతాయంటే మీ కంఠంలో ఇంకా మీరు అప్పుడు మాట్లాడే అవస్థలో లేరు, అంటే మన మొత్తం శరీరం అంతా ఎంతో ఎలాంటి దుర్స్థితికి చేరుకుంటుందంటే అప్పుడు మనము భగవంతుడిని గుర్తుంచుకోవడం భగవంతుడి నామాన్ని జపించడం చాలా కష్టం కనుక అప్పుడు నాకు తెలియదు గుర్తుంచుకోగలనో లేదో. అందుకనే ఈరోజు నేను నిన్ను నీ యొక్క పాదపద్మాల్ని గుర్తుంచుకోగలుగుతున్నాను, నా మనస్సుని పూర్తిగా కేంద్రించగలుగుతున్నాను. ప్రాణాపయాన సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే, స్మరణం నిన్ను ఎలా స్మరించుకోగలను నాకు డౌటే అని ఇక్కడ మహారాజు కులశేఖర్ చెప్తున్నారు అనమాట. మహారాజు కులశేఖరు ఆయన ఒక మహారాజు, కేరళ ప్రదేశానికి ఇప్పుడు ఉన్న కేరళ ప్రదేశానికి 1000 సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు హిస్టరీలో ఆయన పేరు వస్తుంది. అప్పుడు ఆయన ఒక వంశానికి చెందిన రాజవంశానికి చెందిన రాజు అనమాట. కానీ ఆయన శుద్ధ భక్తుడు, భగవంతుడి యొక్క కౌస్తుభమణి. కౌస్తుభమణి తెలుసు కదా, భగవంతుడు కౌస్తుభమణిని ధరిస్తాడు. ఆ కౌస్తుభమణి యొక్క అవతారం అనమాట ఈ కలిశోకర ఆళ్వార. సో ఈయన శ్రీ సంప్రదాయంలో వస్తారు. శ్రీ సంప్రదాయంలో 12 ఆళ్వార్లు ఉంటారు, అందులో ఒక ఆళ్వారు కులశేఖర ఆళ్వారు. సో ఆయన ఎన్నో గానాల్ని రచించారు, అందులో ముకుందమాల స్తోత్రం ఒకటి అనమాట. ఆ ముకుందమాల స్తోత్రాన్ని ప్రభుపాదుల వారు పూర్తిగా దాన్ని అనువాదం చేసి, అంటే దాని తాత్పర్యాలు కూడా ఇవ్వాలనుకున్నారు. కానీ ఒక 6 శ్లోకాలకి ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత చేద్దాం అనుకున్నారు దాన్ని అనువాదం. కానీ అప్పటి వరకు ప్రభుపాదులు లేరు, భగవంతామని వెళ్ళిపోయారు. సో ఎందుకంటే ఇందులో ఉన్న ఒక శ్లోకాలు ఏవైతే ఉన్నాయో భగవంతుణ్ణి గుణగానం చేస్తూ, మన యొక్క మొత్తం సిద్ధాంతం అంతా మీకు భగవద్గీత భాగవతంలో ఉన్న సిద్ధాంతమే. ఎంతో పద్యాల రూపాల్లో బ్రహ్మ సంహిత ఇంకా ముకుందమాల స్తోత్ర ఈ రెండింటిలో మీకు బాగా వర్ణించబడ్డాయి అన్నమాట ఈ భక్తి తత్వాలన్నీ, ఇంకా ఇలాంటి భక్తి మయమున్న శ్లోకాలన్నీ. మనం ఎప్పుడైనా తర్వాత సమయం ఉన్నప్పుడు ముకుందమాల స్తోత్ర పుస్తకం కూడా మనం చర్చించుకుందామంట భగవద్గీత తర్వాత ఎప్పుడైనా. సో ఎంతో మంచి మధురమైన శ్లోకాలు ఉంటాయన్నమాట. అందులో ఒక శ్లోకం యొక్క తాత్పర్యం ఇక్కడ రాశారు మహారాజు కులశేఖర్. ఆయన జీవన చరిత్ర కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, మనం ఎప్పుడైనా ఇంకోసారి చర్చించుకుందాం. ఇది చర్చించుకుంటే దానికి 1/2 గంట వెళ్ళిపోతుంది అట్లీస్ట్, కనీసం మళ్ళీ మనకు సమయం ఉండదు. సో ఆయన మహాభక్తుడు, ఎంతో మంచి అద్భుత చరిత్ర ఉంది ఆయనకి, ఎప్పుడైనా చర్చించుకుందామంట. సో ఇక్కడ మనకి అది చెప్తున్నారన్నమాట, అందుకే ఇది చాలా ముఖ్యము. మరి ఎలా మనం ఆ సమయంలో గుర్తించుకోగలము ఆ విషయాన్ని కూడా ఈరోజు కృష్ణుడు అందుకే 5వ శ్లోకం నుంచి మొదలు పెడితే లాస్ట్ శ్లోకం వరకు ఆ విషయం గురించి చర్చిస్తారన్నమాట. సో ముందు 7 విషయాలు ఇప్పుడు కృష్ణుడు ముందు జవాబిచ్చేస్తాడు. ఆ 7 విషయాల గురించి కృష్ణుడు 3-4 శ్లోకాల్లో జవాబిస్తాడు చూద్దామంట. శ్రీ భగవాను వాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే పూత భావోద్భవకరో విసర్గ కర్మ సన్నిత. ఇంకొకటి కూడా చూసుకుందామంట శ్లోకం, దాని తర్వాత 2 గురించి చర్చించుకుందామంట. ఆదిభూతం క్షరో భావ పురుషశ్చాది దైవతం ఆదియజ్ఞో హమేవత్ర దేహే దేహభృతాంబర. సో ఇక్కడ మనకి 2 శ్లోకాల్లో కృష్ణుడు 7 శబ్దాల గురించి ఇక్కడ వర్ణించేశాడు అనమాట, వివరణించేశాడు. ఏంటి బ్రహ్మ అంటే ఏంటి, ఏం లేదు ఇక్కడ, నేను ముందు చెప్పాను కదా బ్రహ్మ అనేది. బ్రహ్మ అనే శబ్దం అండి, దీన్ని వివిధ రకాలుగా మన సంస్కృతంలో అంటే ఇక్కడ శాస్త్రాలు వర్ణించారు. ఒక్కొక్క సందర్భంలో బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు కూడా కావచ్చు, ఒక్కొక్కసారి పరమాత్ముడు భగవంతుడిని కూడా బ్రహ్మ అన్నారు, ఒక్కొక్కసారి జీవుణ్ణి కూడా బ్రహ్మ అన్నారు, ఒక్కొక్కసారి బ్రహ్మ జ్యోతిని కూడా బ్రహ్మ అన్నారు. సో ఇక్కడ ఏ సందర్భంలో నువ్వు బ్రహ్మ అంటున్నావు అనే విషయాన్ని అర్జునుడు అడిగాడు, ఇక్కడ చెప్తున్నాడు కృష్ణుడు. ఇక్కడ ఈ బ్రహ్మ అంటే ఒక అర్థం ఏంటంటే సంస్కృతం ఎప్పటికీ నశించనిది, నశించనిది అని అందుకే ఇక్కడ ఉద్దేశించి ఒక జీవుడిని ఉద్దేశించి ఇక్కడ బ్రహ్మ అంటే జీవుడు, పరబ్రహ్మ అంటే కృష్ణుడు. భగవంతుణ్ణి పరబ్రహ్మ అంటాం, మనం జీవుణ్ణి బ్రహ్మ అంటాం ఆ విధంగా. ఎందుకంటే 2 ఆధ్యాత్మికం కదా, మనం కూడా ఆత్మ, ఈ శరీరం కాదు కనుక ఆ నశించని, ఈ శరీరంలో నశించని ఆ బ్రహ్మ అదే ఆత్మ అనమాట ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఆ జీవుణ్ణి ఇక్కడ ఉద్దేశించి బ్రహ్మ అన్నాను అని కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు. ఇంకా స్వభావ అంటే, ఈ స్వభావ అంటే ఇక్కడ ఏంటో కూడా కృష్ణుడు చెప్తున్నాడు అనమాట 3వ శ్లోకంలోనే. ఆయన యొక్క సనాతన ధర్మం, సనాతన చేతన ఏదైతే ఉందో అదే స్వభావ. ఆయన సనాతన ధర్మము ఇంకా అది ఎప్పుడు ఆయనతో పాటు ఉంటుంది, ఎక్కడ వెళ్ళినా కానీ అదే మన జీవుడు యొక్క సనాతన ధర్మము, సనాతన స్వభావం అదే మన, దాని ద్వారానే ఇంకా దానికి సంబంధించిన స్వభావం గురించే ఇక్కడ కృష్ణుడు చెప్పానని చెప్తున్నాడు. ఇంకా దాని తర్వాత కర్మ, కర్మ వచ్చేసి ఇప్పుడు మీరు దీని గురించి మనం చాలాసార్లు చర్చించుకుందాము. కర్మ ద్వారా జీవుడు ఎన్నో రకాల కార్యాలు చేస్తూ కర్మ పద్ధతి ద్వారా ఒక్కొక్కసారి స్వర్గాన్ని కూడా వెళ్ళి దాని తర్వాత మళ్ళీ క్షీణే పుణ్యం వర్తలుకే విశంతి, ఆ పుణ్యాలన్నీ పూర్తి చేసుకున్న ఎన్నో పుణ్యకార్యాలు చేసి యజ్ఞాలు చేసి ఆ కర్మలు చేసి ఆ కర్మల ద్వారా యజ్ఞాలు చేసుకొని మనం చూసుకున్నాం కదా, ఆ భగవంతు స్వర్గలోకాన్ని వరకు వెళ్ళొచ్చు. దాని తర్వాత మళ్ళీ ఆ పుణ్యాలు క్షీణించిన తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి మర్త్యలోకానికి వస్తారు. ఇది ఎలా వస్తారనేది కర్మ సిద్ధాంతం ఇక్కడ బాగా ఎంతో బాగా అద్భుతంగా ప్రభుపాదులు వారు ఎన్నో కొన్ని వాక్యాల్లోనే అద్భుతంగా రాశారు. ఆ తాత్పర్యంలో ఈ ఛండోగ్య ఉపనిషత్తు, ఈ ఛండోగ్య ఉపనిషత్తులో దీని గురించి వర్ణించబడిందంట. ఛండోగ్య ఉపనిషత్తులో ఏం చెప్పారంటే, ఐదు రకాల పదార్థాలని ఐదు రకాల అగ్నులలో అర్పించినప్పుడు ఇదే ఈ యొక్క కర్మ సిద్ధాంతం మొత్తము. ఈ ఐదు రకాల పదార్థాలు ఏమిటి, ఈ ఐదు రకాల అగ్నిలు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఒక్క రెండు నిమిషాల్లో చూసేసుకుందాం. ఐదు రకాల అగ్నులు ఏంటి అంటే, అగ్ని అంటే వాటిలో ఈ పదార్థాలని అర్పిస్తున్నాం. అగ్ని అంటే అది ఇలా మనకు చూడడానికి మంటే కాదు, అంటే అది దాన్ని స్వీకరించి దాన్ని దహించుకుని దాన్ని తీసుకునేదన్నమాట. సో ఇక్కడ దాంట్లో అర్పిస్తాం మనం పదార్థాన్ని. సో ఇక్కడ ఐదు రకాల అగ్నులు ఏంటి అంటే, ఒకటి స్వర్గలోకాలు, ఇంకోటి మబ్బులు, ఇంకా పృథ్వీ భూమి, మరియు ఒక పురుషుడు ఇంకా స్త్రీ. వీళ్ళు ఐదు ఐదుగురు ఐదు రకాల అగ్నులు. ఇప్పుడు ఐదు రకాల పదార్థాలు ఏవైతే అర్పిస్తారు ఈ ఐదు రకాల అగ్నుల్లో ఏంటివి అంటే, ఒకటి నమ్మకం, శ్రద్ధ, శ్రద్ధ ఫెయిత్ శ్రద్ధ, ఇంకోటి ఈ భోగించే తత్వం అంటే చంద్రగ్రహం లాంటి స్వర్గలోకలు భోగించేవాడు. దాని తర్వాత వాన, వర్షం, ఇంకా నాలుగవది వచ్చేసి ధాన్యాలు, అన్నం అంటే ధాన్యాలు. దాని తర్వాత వచ్చేసి లాస్ట్ది వీర్యం. ఇవి మొత్తం పది అన్నమాట. సో ఇదేంటండి ప్రభు, దీనికి కనెక్షన్ ఏంటి, సైకిల్ ఏంటంటే చాలా ఈజీ మనం అర్థం చేసుకోవడం. ఈ పది పదిటికి ఒక సంబంధం ఉంది, లింక్ ఉంది సైకిల్. ఆ సైకిల్ ఏంటంటే మనం స్టార్ట్ చేసుకుంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఒక జీవి, ఒక జీవుడు. అప్పుడు జీవుడు ఏం చేస్తాడు అంటే, ఈ యొక్క నమ్మకం ద్వారా ఆయన ఒక రకమైన యజ్ఞం చేస్తాడు. నమ్మకంతో యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞం ద్వారా ఆయన ఎక్కడికి వెళ్తాడంటే, ఆయన ఎక్కడ చేరుకుంటాడంటే స్వర్గలోకానికి చేరుకోగలుగుతాడు. ఆ స్వర్గలోకానికి చేరుకున్న తర్వాత ఆ స్వర్గలోకంలో ఎప్పుడైతే ఆయన భోగించడం స్టార్ట్ చేస్తాడు, భోగవృత్తి, స్వర్గలోకంలో చంద్రలోకంలో భోగవృత్తి పూర్తి చేసుకున్న తర్వాత ఆయన పుణ్యాలన్నీ క్షీణించిపోయినప్పుడు మళ్ళీ అప్పుడు ఏం చేస్తాడంటే, వెంటనే ఏ క్షణంలో అయితే క్షీణించిపోతాయో పుణ్యాలు, ఆ క్షణంలోనే ఆ స్వర్గం నుంచి ఇలా రాలిపోతారంట మన శాస్త్రంలో రాశారు. దీని భాగవతంలో కూడా ఎక్కడో మళ్ళీ వస్తుంది, అప్పుడు మనం చర్చించుకుందాం, కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న చర్చించేసుకుందాం. సో అలా రాలి ఇప్పుడు మళ్ళీ మర్త్యలోకానికి రావాలి కదా భూమి మీదకి. ఎలా వస్తుంది అంటే, అవి అక్కడ నుంచి మబ్బుల్లోకి ప్రవేశించి, అంటే జీవులు ఆత్మలు ఆ మబ్బుల్లోంచి వానలోంచి వర్షంలోంచి అది భూమి మీద పడతాయి. సో ఈ విధంగా జీవి ఆత్మలు జీవాత్మలు ఈ వర్షం నుంచి భూమి మీదకి వెళ్ళి భూమి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత భూమి లోపల నుంచి పంటలు పండినప్పుడు, దానిలో ధాన్యాలు పండినప్పుడు వడ్లు, సో అందులో ఆ ఒక బియ్యపు గింజల్లో ప్రవేశిస్తాయి అన్నమాట. సో ఇలా ధాన్యాల లోపలికి ప్రవేశిస్తాయి ఆత్మలు. ఈ ధాన్యాల్ని ఒక పురుషుడు తిన్నప్పుడు అందులోంచి అది అక్కడి నుంచి ఆ జీవాత్మ అనేది ఆయన వీర్యంలోకి ప్రవేశించి, వీర్యంలోంచి ఆ పురుషుడు స్త్రీతో భోగించినప్పుడు అప్పుడు పురుషుడు స్త్రీ యొక్క గర్భంలోకి మళ్ళీ ఆ జీవిని ప్రవేశపెడతాడనమాట. అక్కడ నుంచి మళ్ళీ స్త్రీ నుంచి ఒక మళ్ళీ ఆ ఒక జీవి అనేది ఒక బాబో పాప రూపంలో, ఒక మనిషి రూపంలో మళ్ళీ జన్మిస్తాడనమాట. మళ్ళీ ఈ జీవి మళ్ళీ పెద్దగైన తర్వాత మళ్ళీ కర్మ సిద్ధాంతం ప్రకారం, ఒకవేళ ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం మళ్ళీ ఏవో యజ్ఞాలు చేసి కర్మలు చేసుకొని యజ్ఞాలు చేసుకొని మళ్ళీ స్వర్గానికి వెళ్ళడం, అంటే స్వర్గం అనేది వాళ్ళది కర్మ సిద్ధాంతంలో అన్నిటికన్నా లక్ష్యం. స్వర్గాన్ని చేరుకున్నామంటే మనం కర్మ సిద్ధాంతం పరిపూర్ణత అన్నమాట. సో అందుకనే మనకు చాలామంది ఒక్కొక్కసారి మన వాళ్ళు చాలామంది బయట అడగండి, స్వర్గానికి వైకుంఠానికి ఏంటంటే తేడా అంటే చెప్పలేరు, చాలామంది చెప్పలేరు. బయట అడిగి చూడండి, మీరు ఒకటే కదండి అంటారు, స్వర్గం ఎక్కడుంది వైకుంఠం ఎక్కడుంది అంటే ఎవరు తెలుసండి, ఎక్కడో ఉందిలే అంటారు. సో అందుకనే మనకు అర్థం చేసుకోవాలి, భౌతిక ప్రపంచంలో ఈ యొక్క 14 లోకాల మధ్యలోనే స్వర్గం అనేది పైన ఉందన్నమాట. మన 7 లోకాలు పైన ఉన్నాయి కదా, అందులోనే ఒక స్వర్గలోకం ఉంది. మన ఈ కర్మ వలన ఈ కర్మ యొక్క సిద్ధాంతాన్ని పాటించుకుంటే అక్కడ వరకు వెళ్ళొచ్చు. అక్కడ ఎన్నో మంచి వసతులు ఉంటాయన్నమాట స్వర్గలోకంలో. ఎంతో పెద్ద ఆయువు ఉంటుంది అక్కడ, ఎక్కువ రోగాలు అనేవి ఉండవు, ఇంకా ఈ యొక్క వృద్ధాప్యం అనేదే ఉండదు. మీరు మంచిగా భోగించుకోవచ్చు, ఎంత భోగించాలో అంత భోగించుకున్న తర్వాత ఏ రోజు మీకు ఎంత పుణ్యఫలాలు ఉన్నాయో అంత అన్ని రోజులు అక్కడ భోగించుకోవచ్చు. ఏ రోజు మీ పుణ్యఫలాలు పూర్తయిపోయాయో, అది ఒక చెప్పాలంటే మీరు బాగా పనిచేశారనుకోండి, కంపెనీలో బాగా కష్టపడి కంపెనీలో పనిచేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కంపెనీ వాడు చాలా బాగా పనిచేసావు, నీకు ఒకటి వెకేషన్ టూర్, నువ్వు వెళ్ళు తిరిగి రా, నీకు ఒక హాలిడే టూర్ ఇస్తున్నాము, నీకు టికెట్లు అన్ని వసతులు ఉంటాయి, ఓ వారం దినాలు నువ్వు సింగపూర్ మలేషియాను ఎక్కడో అమెరికాకో తిరిగేసి నువ్వు రా అనేసి వాడికి అన్ని ఒక ఫెసిలిటీ ఇస్తారన్నమాట, వెకేషన్ హాలిడే. అలాగే టూర్కి అలాంటిదన్నమాట టూర్, అక్కడికి వెళ్ళేసి కొన్ని రోజులు ఉండి మళ్ళీ తిరిగి రావాలి, టూర్ అయిపోయిన తర్వాత ఎలా మళ్ళీ తిరిగి పనిచేయడానికి రావాలో అలాగే అన్నమాట. ఆ కర్మ సిద్ధాంతం కూడా అక్కడ సరకులకలో కొన్ని రోజుల తర్వాత పుణ్యఫలాలు క్షీణించిపోయినప్పుడు వెంటనే అక్కడ ఇంకా మృత్యు ఎలా జరుగుతుందంటే ఇదే, అక్కడికక్కడే అక్కడ నుంచి పడిపోతాడంట ఆ యొక్క వ్యక్తి జీవుడు, ఆ శరీరం ఆ పడిపోతున్నప్పుడు కింద పడుతున్నప్పుడే ఆ శరీరం అన్న అన్ని అక్కడున్న పదార్థాలన్నీ అక్కడనే ఆకాశంలోనే అంతరిక్షంలోనే కలిసిపోతాయి. ఇంకా జీవుడు ఆ మబ్బుల ద్వారా వాన ద్వారా వర్షం ద్వారా ఇక్కడికి చేరుకుంటాడు మన భూమి మీదకి. స్వర్గంలో కొంచెం ఉపశమనం లభిస్తుంది, స్వర్గంలో ఇక్కడికన్నా తక్కువ కష్టాలు దుఃఖాలు ఉంటాయండి. కానీ అక్కడ కూడా ఎప్పుడూ అసురులు చూస్తుంటారుగా, ఇంద్రలోకాన్ని కూడా ఎప్పుడు ఆ దానవులు అసురులు ఎప్పుడో అప్పుడు ఆక్రమించినప్పుడు అక్కడ ఇంద్రుడు కూడా అప్పుడప్పుడు కష్టాలు వస్తాయి. సో ఈ దుఃఖాలు అనేవి మొత్తం ముల్లోకాల్లో ఉంటాయి, కానీ అన్నిటికన్నా ఇక్కడ మర్త్య లోకంలో ఏంటంటే దుఃఖాలు సుఖాలు రెండు నడుస్తూ ఉంటాయన్నమాట, అందుకే ద్వంద్వ అని మర్త్య లోకం అంటాం. ఇంకా కింద ఇంకా నరకంలో అయితే ఎక్కువ కష్టాలు ఉంటాయి, స్వర్గంలో అయితే ఎక్కువ సుఖాలు ఉంటాయి. కానీ పుట్టడం చావడం అనేది ప్రతి దగ్గర ఉందన్నమాట ఈ మొత్తం 14 లోకాల్లో. ఆధ్యాత్మిక జగతం అనేది మొత్తం ఈ యొక్క బ్రహ్మాండం బయట ఉంది, పైన భగవంతుడు ఉండే ధామం వైకుంఠ లోకం గోలోకం. సో అవి మనకు మళ్ళీ కృష్ణుడు చెప్తాడనమాట, ఈ యొక్క భౌతిక ప్రపంచం మరియు ఆధ్యాత్మిక ప్రపంచం మధ్య ఈ యొక్క తేడా భేదం ఏంటనే విషయాన్ని మళ్ళీ కృష్ణుడు ఈ యొక్క అధ్యాయంలో చెప్తాడు, అది రేపు చూద్దామంట. సో ఇప్పుడు ఈ విధంగా ఈ యొక్క కర్మచక్రం నడుస్తుంది అనమాట. అందుకే మనము ఈ యొక్క కర్మ బంధనం నుంచి, ఈ యొక్క కర్మచక్రం నుంచి మనం బయటపడాలంటే మనం భక్తి చేసుకోవడం, లేకపోతే ఏదో ఒక యోగ పద్ధతి ద్వారానే బయటికి రావచ్చు అనమాట. అందులో మనం పాటించేది భక్తి యోగ పద్ధతి ఎందుకు అనే విషయాన్ని కూడా ఇక్కడ కృష్ణుడు మళ్ళీ రేపు మనకు స్పష్టం చేస్తాడు. సో ఈరోజు ముందుకెళ్దామంట. ఇంకా అధిభూత అంటే ఇక్కడ ఏంటంటే పంచభూతాలు ఉన్నాయిగా, పంచమహాభూతాలు, అలా ఈ ప్రకృతి ఏ పదార్థాలతో స్టార్ట్ నిర్మించబడి ఉందో దాని ద్వారా మన శరీరం కూడా నిర్మించింది కదా, ఇదే ఆదిభూత. అన్ని కలిపి ఒక విధంగా చెప్పాలంటే ఆదిభూత. ఇంకా ఆది దైవ అంటే చెప్పుకున్నాం కదా ఒకసారి, భగవంతుడిని ఈ విశ్వరూపం, భగవంతుడి యొక్క విరాట రూపం, ఈ విరాట రూపం విరాట పురుషావతారం ఏదైతే ఉందో అన్ని 14 లోకాలు కలుపుకొని అన్ని దేవతలు మళ్ళీ అన్ని గ్రహాలు అన్ని కలుపుకొని భగవంతుడి శరీరంతో ఏదైతే పోలుస్తామో మనము ఆ విరాట రూపాన్ని, అదే విరాట రూపం ఆది దైవ. అందులో అన్ని దైవాలు అంటే సూర్యుడు చంద్రుడు ఇంద్రుడు అందరూ వచ్చేస్తారన్నమాట. ఇంకోటి వచ్చేసి ఆది యజ్ఞ. ఆది యజ్ఞ అంటే ఇక్కడ మళ్ళీ ఎవరైతే ప్రతి ఒక్కటి శరీరం రూపంలో నివసిస్తున్నాడు అంటే ఎవరు అంటే అది పరమాత్మ. పరమాత్ముడు ఎక్కడ నివసిస్తున్నాడంటే హృదయంలో నివసిస్తున్నాడు. సో ఆది యజ్ఞ ఆయన ఎక్కడ నివసిస్తున్నాడు, ఇవి రెండు ప్రశ్నలు కదా. దానికి ఒకటి ఏంటంటే అన్ని యజ్ఞాలకి భోక్త అనేది భగవంతుడే, అది ప్రతి ఒక్క శరీరంలో ఎలా నివసిస్తున్నాడు అంటే పరమాత్ముడి రూపంలో. సో పరమాత్ముడి రూపంలో ప్రతి ఒక్క శరీరంలో హృదయంలో ఉంటాడు. మన హృదయంలోనే ఆత్మ కూడా ఎక్కడ నివసిస్తుందంటే మన శరీరంలో హృదయంలోనే, హృదయంలోనే ఆత్మ మరియు పరమాత్మ నివసిస్తూ ఉంటుంది అన్నమాట. సో లాస్ట్ ప్రశ్న వచ్చేసి ప్రయాణకాలే, పోయే సమయంలో పోయే కాలం వచ్చినప్పుడు దాని గురించి ఇప్పుడు 5వ శ్లోకం నుంచి కృష్ణుడు బాగా వర్ణిస్తాడండి. 5 నుంచి 8 వరకు ఈ 4 శ్లోకాల్లో ముఖ్యంగా కృష్ణుణ్ణి ఎలా గుర్తుంచుకోవడం స్మరించుకోవడం అనేది ముఖ్య ఇంపార్టెన్స్, లాభం ఏంటి ఎలా అనే విషయాన్ని ఇక్కడ వర్ణిస్తారు 5 నుంచి 6 శ్లోకాల వరకు. ఇవన్నీ 5, 6, 7, 8 6, 5, 6, 7 అన్ని ఇంపార్టెంట్ శ్లోకాస్ అండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉన్నాయి. బుక్ అండి మీ దగ్గర, నేను బుక్ ఎవరికి చూపించట్లేదు ఇక్కడ, మీరు అందరు చూసుకోవచ్చు. మన ఆల్రెడీ ఒక డివోటీ శ్లోకాలు కూడా పెడుతున్నారు. బుక్ వచ్చేసండి, మనం ఇప్పుడు ఏ బుక్లో చర్చించుకుంటున్నాము చాలామందికి తెలుసు, కానీ కొంతమంది కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు కనుక. భగవద్గీత యథాతథము, ఈ భగవద్గీత యథాతథం అనేది మరి ఇది తెలుగులో మాకు కనిపిస్తుందా, మరి ఇది రివర్స్లో కనిపిస్తుందేమో. సో భగవద్గీత యథాతథం అన్నమాట, ఇది శిల ప్రభుపాదుల వారు రాశారు. శిల ప్రభుపాదుల వారు, ఇక్కడ చిత్రం ఉంది కదా, ఈయన దీన్ని అనువాదం చేశారు. భగవంతుడి యొక్క శ్లోకాలకి అనువాదం భాష్యం అనేది మన ఆచార్యులు చెప్పింది, తాత్పర్యంలో రాశారు. సో ఇది మీరు ఏ ఇస్కాన్ మందిరానికి వెళ్ళినా మీకు అది లభ్యమవుతుంది. ఇంకొకటి ఏంటంటే, మీకు ఉచితంగా కూడా మీరు చదువుకోవాలనుకుంటే ఆన్లైన్లో కూడా వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ కావాలంటే ఎవరైనా తెలిస్తే ఒకసారి పెట్టేయండి ఆ వెబ్సైట్ని కూడా, ఎవరైతే కాపీ చేస్తున్నారో వాళ్ళకి తెలుసు కదా. సో వాళ్ళు కావాలంటే ఆ వెబ్సైట్ని నుంచి కూడా చదువుకోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి మీకు వెంటనే బుక్ లభ్యం కాకపోతే అక్కడ నుంచి మీరు ఆన్లైన్లో కూడా చదువుకోవచ్చు అండి. సో ఇందులో ఏంటంటే, ఇది ప్రామాణిక సాంప్రదాయం ద్వారా వచ్చింది, ముందు చర్చించుకున్నాం మనము. మీకు కావాలంటే 4వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది, ఏం పరంపరా ప్రాప్తం, 4వ అధ్యాయం మొదటి భాగంలో మీరు చూసుకోవచ్చు, అందులో మళ్ళీ వర్ణించాను నేను అక్కడ. సో ఇదన్నమాట. సో ఇప్పుడు 5వ శ్లోకం నుంచి చూద్దామంట. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్యత్ర సంశయః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణుడు, అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం, ఒకవేళ కృష్ణుణ్ణి ఆ అంతకాలంలో స్మరించుకుంటూ శరీరాన్ని త్యాగం చేస్తే మనం ముక్తిని లాభించుకోవచ్చు. యః ప్రయాతి సమద్భావం యాతి నాస్యత్ర సంశయః, అసంశయః ఏమాత్రం సంశయం లేకుండా అతను నా ధామానికి చేరుకుంటాడు అని కృష్ణుడు ఇక్కడ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు. సో ఈ భగవద్గీత అండి భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ ఇస్కాన్ వాళ్ళది, ఇస్కాన్ ప్రచురించింది. ఇస్కాన్ మందిరం, ఏ మందిరానికి వెళ్ళినా మీకు లభిస్తుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. కానీ ఇప్పుడు మరి లాక్డౌన్ కారణంగా మీకు వెంటనే లభ్యం కాకపోవచ్చు. మీరు తర్వాత లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఇస్కాన్ మందిరం నుంచి కానీ ఆన్లైన్లోంచి కానీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే, సో మనము ముందుకెళ్దామంట. అంతకాలే చ మామేవా, సో అంతకాలంలో భగవంతుడిని స్మరించుకుంటే భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు, ఏమిటో ఏమాత్రం సందేహం లేదు అని కృష్ణుడు స్వయంగా ఇక్కడ చెప్పేస్తున్నాడు. సో మరి ఇలా కృష్ణుడు అంటే ఎవరంటే ప్రతి ఒక్కరూ కనుక ఒక్కొక్కసారి అంటారు కృష్ణుడు, ఎవరైనా చనిపోతే భగవద్ధామానికి వెళ్ళిపోయారు, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అలా ఎవరంటే వాళ్ళు వెళ్ళరండి, ఎవరైతే భగవంతుడిని గుర్తు చేసుకుంటారో చనిపోయే సమయంలో వాళ్ళు మాత్రమే భగవద్ధామానికి చేరుకోగలరు. ప్రతి చనిపోయిన వ్యక్తి భగవద్ధామానికి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోరండి, అలా చెప్తుంటాం కదా. ఎక్కడ వెళ్ళారండి, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాడు కాదండి, మనకు తెలీదు. మనం మరి ఆయన జీవితాంతం భక్తి చేసుకున్నాడా, భగవంతుడిని గుర్తు చేసుకున్నాడా, భగవంతుడిని స్మరించుకుంటూ వెళ్ళాడా. సో భక్తులైతేనే అలా భగవద్ధామానికి చేరుకుంటారని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. మరి వేరే వాళ్ళండి, యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావిత. యం యం వాపి స్మరన్ భావం, ఎలా ఎలా అయితే వాళ్ళు ఏ ఏ విషయాల గురించి స్మరించుకుంటారో అక్కడికే వాళ్ళు ఈ మృత్యు తర్వాత చేరుకుంటారు. అంటే చనిపోయిన ప్రతి ఒక్కరూ భగవద్ధామానికి వెళ్ళారండి. వాళ్ళు ఏ విషయాన్ని స్మరించుకుంటారో ఆ విషయం దాని దగ్గరే వెళ్తారన్నమాట. సో మరి అందుకనే ఇక్కడ మనకి రూపాల్లో రాశారు, ఎవరైతే జీవితాంతం భగవంతుణ్ణి భక్తి చేసుకోలేదో, సాధన అనేది చేయలేదు, ఎప్పుడు భగవంతుడిని గుర్తు చేసుకోలేదు, ఎప్పుడు భగవద్గీతను చదవలేదు, ఎప్పుడు మందిరానికి వెళ్ళలేదు, ఏ విధంగా నవవిధ భక్తిలో ఏది ఎప్పుడు చేయకుండా సడన్గా చనిపోయే ముందు, చాలామంది అంటారు చనిపోయే ముందు కదా భగవంతుడిని గుర్తు చేసుకుంటే వెళ్ళిపోయేది, మరి ఇప్పుడు ఎందుకు మనం భక్తి చేసుకోవడం, ఇప్పుడు బాగా ఎంజాయ్ చేద్దామంట, బాగా డబ్బులు సంపాదించుకొని బాగా మనము షికార్లకు వెళ్ళి ఇష్టం వచ్చింది తిని తాగి ఎలాగైనా ఎంజాయ్ చేసుకోవచ్చు, భోగించుకోవచ్చు, తర్వాత చనిపోయే ముందు కదా ముసలోళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు ఎలాగో ఏం పని చేయడానికి చేతగానప్పుడు అప్పుడు బెడ్ మీద పడుకొని అప్పుడు భగవంతుడు ధ్యానం చేసుకొని చనిపోతే అయిపోతుంది కదా, దానికి ఏముంది అంటే అంత ఈజీ అనుకున్నారండి, అంత సులువు కాదు. అదే ఇక్కడ కృష్ణుడు చెప్పేది, ఆ సమయంలో మీకు ఏ రకమైన ఆలోచనలు వస్తాయనుకున్నారు, ఏ వేటి గురించి అయితే మీరు ఎక్కువగా ధ్యానించారో మొత్తం జీవితంలో దేనిపట్ల మీ ఎక్కువ ఆసక్తి ఉందో, దేని పట్ల మీరు ఎక్కువ ఆసక్తిని పెంపొందించుకున్నారో, ఒకవేళ ఒక వ్యక్తి తన యొక్క ఇల్లు పైన చాలా వ్యామోహం అనుకోండి, ఎంతో ఆయనకి ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు, పొద్దున రాత్రి ఎప్పుడు ఆ ఇల్లు ఇల్లునే పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఆ ఇల్లుని మెయింటైన్ చేయడం, ఎప్పుడు ఇల్లు ఇంటి గురించే చింత అనుకోండి. సో జీవితాంతమైన భగవంతుని పూజించలేదు, ఇల్లునే పూజించుకున్నాడు అనుకోండి. సో ఆయన చనిపోయే సమయంలో కూడా ఆయనకు బాధ అనమాట, ఏమైపోతుందేమో, నా పిల్లలు ఎలా చూసుకుంటారు ఇంటిని, ఇంటిని బాగా మెయింటైన్ చేస్తారా లేదా ఎలా, అదో టెన్షన్ అనమాట. ఆ టెన్షన్తో చనిపోతాడు కదా, అప్పుడు కృష్ణుడు గుర్తుకు రాడండి, ఇల్లే గుర్తుకొస్తుంది. అప్పుడు ఏమవుతారు, అలాంటి వ్యక్తి మళ్ళీ ఆ ఇంట్లోనే పుడతాడనమాట. ఆయన కర్మ ప్రకారం మనిషిగా పుట్టవచ్చు, పిల్లిలాగా పుట్టవచ్చు, ఎలకలాగా పుట్టవచ్చు, చీమలాగా పుట్టవచ్చు, అదనమాట. సో ఆసక్తి ప్రకారం, యోగ్యత ప్రకారం రెండు ఉన్నాయండి. ఇక్కడ మనకు ఎన్నో ఆశలు ఉండొచ్చు. ఎప్పుడు మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్తాం, పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నో రకాల వస్త్రాలు కొనుక్కోవడానికి వెళ్తున్నాం అనుకోండి, మీరు చీర కనుక్కోవడానికి వెళ్తున్నారనుకోండి, అక్కడ చీర 100 రూపాయల చీర కూడా దొరుకుతుంది, 1000 రూపాయల చీర కూడా దొరుకుతుంది, 10,000 రూపాయల చీర కూడా దొరుకుతుంది, 100,000 రూపాయల చీర కూడా దొరుకుతుంది. అవునా, మీకు 100,000 రూపాయల చీర బాగా నచ్చవచ్చు, లేకుంటే 10,000 రూపాయల చీర బాగా నచ్చవచ్చు, కానీ కొనాలంటే డబ్బులు కావాలి కదండి. మరి మన డబ్బులు ఎంత ఉన్నాయో దాని ప్రకారం ఆ బడ్జెట్లో ఏది వస్తే అదే తీసుకోవాలి, అంతే కదా. అలాగే మనం చేసుకున్న కర్మలు అదనమాట, పుణ్యాలు అవి బడ్జెట్ అన్నమాట, అదే మనకి, అది మన బడ్జెట్. దాని తర్వాత మీరు కోరికలు, మీరు కోరికలు కోరుకున్నది, మీరు ఊహించుకున్నది, మీరు స్మరించుకునేది, మీ ఏవైతే దేని పట్ల ఆసక్తి ఉందో అదే మృత్యు సమయంలో మీరు దాని పట్లే ఆలోచిస్తారండి. ఇది నిశ్చితంగా ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అదే విషయాన్ని. దేని పట్ల మీరు ఆసక్తిని పెంపొందించుకుంటారో జీవితాంతమంతా, దా విషయాన్ని మీరు మృత్యు సమయంలో కూడా స్మరించుకుంటారు. రా జీవితాంతమంతా ఇష్టం వచ్చినట్టు తిరిగి తిని భోగించి ఇప్పుడు మాత్రం చనిపోయేటప్పుడు కృష్ణుని గుర్తు చేసుకోవడం అనేది చాలా కష్టం అండి. ఎలాగంటే స్టూడెంటు పరీక్ష ఇంకా ఏప్రిల్లో కదా పరీక్ష, ఇప్పుడు జూనే కదా, ఇంకా సంవత్సరం ఉందిలే అనేసి ఎప్పుడు చదువుకోలేదనుకోండి, ఆ ఎగ్జామ్ ముందు రోజు ఎగ్జామ్లో డైరెక్ట్గా ఎగ్జామ్ ముందు చదివేసుకుంటే అయిపోతుంది, చాలామంది ఫెయిల్ అయిపోతారు. ఎగ్జాము మంచి మార్కులతో పాస్ అవ్వాలంటే ఎలాగైతే మీరు క్రమంగా ఎప్పుడైతే సంవత్సరం అంతా చదువుతూ ఉంటారో అప్పుడు మీరు సులువుగా పరీక్ష పాస్ అవ్వగలరు. ఈ జీవితాంతం అది, ఈ జీవితం అనేది, మనుష్య జీవితం అనేది ఒక సాధన చేసుకోవాలి మనం, అలాగే ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడు ఈ మృత్యు అనేది పరీక్ష అన్నమాట. జీవితాంతం మీరు ఏమాత్రము శిక్షణ తీసుకోకుండా, ఏమాత్రము సాధన చేయకుండా అలా మృత్యు సమయంలో గుర్తుంచుకోవడం అనేది అసాధ్యం. మీరు అనుకోవచ్చు, చనిపోయేటప్పుడు నేను టేప్ రికార్డర్ ఆన్ చేస్తాను, లేకపోతే పెద్ద మొబైల్లో స్పీకర్ ఆన్ చేసి పెట్టుకుంటాను, ఎప్పుడు ఆ ముసలితనం రాగానే డైలీ వింటూ ఉంటాను అని మీరు అనుకోవచ్చండి. మీరు ఎన్ని చేసుకున్నా కానీ, మీరు ఎన్ని ఆలోచించుకున్నా కానీ, మీకు ఎప్పుడు మృత్యు వస్తుందో ఎలా తెలుసు? తెలియదు కదా, ఎవరెప్పుడు చనిపోతారో తెలుసా? తెలీదు. మీరు ముసలి వాళ్ళ వరకు, ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత 70, 80, 90 అయిన తర్వాత చనిపోతారు, ఏంటి నమ్మకం? ఏ రోజైనా సరే, ఏ క్షణమైనా సరే, యాక్సిడెంటే కావచ్చు, ఈ కరోనా ఇన్ఫెక్షనే కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అందుకనే మనకు ఆ గ్యారంటీ లేదు ఇక్కడ. అందుకనే ఇప్పుడు మనం చనిపోయే ముందంట ఏమవుతుందంటే, మొత్తం జీవితంలో ఏం జరిగింది మొత్తం సినిమా రీల్ తిరిగినట్టు ఒక రీల్ తిరుగుతుంది అనమాట. ఏ విషయాల పట్ల మనకి ఎక్కువ ఆసక్తి ఉందో ఆ విషయాలే మన చేతనలోకి మళ్ళీ మళ్ళీ వస్తాయి అనమాట. అవి ఆగిపోతాయి. మీరు వేరే గురి వాటి గురించి ఆలోచించుకోవాలన్నా ఆలోచించుకోవాలన్నా, భగవంతుడి గురించి ఆలోచించుకోవాలన్నా ఆలోచనకు రాదు, ఒకవేళ మీరు భగవంతుడి పట్ల ఆ శ్రద్ధను ఆసక్తిని పెంపొందించుకోకపోతే. అందుకే మనం ప్రతిరోజు 16 మాలలు చేసేది ఎందుకు? ఎందుకు మనం ప్రతిరోజు నిత్యం భాగవత సేవ, భగవద్గీత, భాగవతం చదువుకునేది ఎందుకు? భగవంతుడి గురించి వినేది ఎందుకు? ఎందుకంటే దీని ద్వారా మనం మన యొక్క చేతనను ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట. ఎలాగ ఒక స్టూడెంట్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి నేర్చుకుంటాడో, సంవత్సరం అంతా చదువుకుంటాడో, అలాగ మనం ఇప్పుడు చదువుకుంటున్నాం భగవద్గీత. పరీక్ష అనేది మృత్యు సమయం. ఒకవేళ మీరు ఎప్పుడు చదువుకుంటున్నారనుకోండి, అలాంటి స్టూడెంట్కి ఎప్పుడు పరీక్ష పెట్టినా రాసేస్తాడనమాట ఆయనకి, టెన్షన్ ఉండదు. అలా మనం ఎప్పుడు ఏం జరిగినా సరే మనం ఇలా రోజు రోజు మనం చేసుకునే ఆ మాలలు, హరే కృష్ణ మహామంత్రం మరియు మనం చేసుకునే ఈ నియమాలు పాటించుకుంటూ మనం ఒక సాధన చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఇంకా మనకి బెంగలేదన్నమాట. ఎప్పుడు ఏం జరిగినా భగవంతుడు మనకి వెళ్ళొచ్చు, వెళ్ళకపోయినా కానీ మంచి జన్మ అనేది దొరుకుతుంది, అది ముందే చూసుకున్నాం కదా. సో అందుకని ఇక్కడ ప్రభుపాద గారు ఒక మంచి ఉదాహరణ ఇస్తారు, భరత మహారాజుది. భరత మహారాజు ఆయన ఒక జింక, అది మనం ఒకసారి చర్చించుకున్నాం కదా, జింక పట్ల ఆసక్తి పెంపొందించుకున్నాడు, వచ్చే జన్మలు జింకగా పుట్టవలసి వచ్చింది. కానీ ఎందుకంటే ఆయన జీవితాంతం ఎంతో భక్తిని చేసుకున్నాడు కాబట్టి ఆ జింక జన్మలో కూడా ఆయన ఎన్నో భక్తి విషయాల గురించి, ఆయన పునర్జన్మ పోయిన జన్మలో ఉన్న విషయాలన్నీ గురించి గుర్తుంచుకొని ఆ యొక్క జన్మలో భక్తి చేసుకొని మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ మనిషిగా పుట్టి భక్తిని పూర్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. మూడు జన్మలు పట్టింది ఆయనకి ఆ జింకకి ఆసక్తుడైపోయినందుకు, కానీ జీవితాంతం ఆయన భక్తి చేసుకున్నాడు. మరి మనము ఇంకా జీవితాంతం భక్తి చేసుకోకుండా డైరెక్ట్గా మృత్యు సమయంలో ఆసక్తి అయిపోతామో, భగవంతుడి పట్ల ఎలా ఆసక్తి పుడుతుందండి? ఇప్పుడు చెప్పలేదా ఇక్కడ మన కులశేఖర మహారాజు చాలా కష్టం ఆ సమయంలో, మృత్యు సమయంలో. మృత్యువు వచ్చినప్పుడు మనకు మృత్యు అంటే చనిపోయే సమయంలో ఎలాంటి బాధ కలుగుతుందంటే, ఒకేసారి 40,000 తేళ్ళు కుట్టితే, ఇవి శాస్త్రంలో ఉందండి, ఇది ఎక్కడో వస్తుంది మళ్ళీ చదువుకుంటాం, కానీ 40,000 తేళ్ళు కుట్టితే ఒకేసారి కుట్టాయనుకోండి ఎంత బాధ కలుగుతుందో, అంత బాధ కలుగుతుందంట. సో ఆ సమయంలో మీరు ఎవరు గుర్తొస్తారు మీకు? మీరు ఎవరినైతే శరణాగతం తీసుకున్నారు, ఎవరి ఆశ్రయాన్ని గ్రహించారో వారే గుర్తుకొస్తారు అన్నమాట. సో అందుకనే మనము ఈ యొక్క సాధన అనేది జీవితాంతం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు కృష్ణుడు చెప్తాడు. తస్మాత్, అందుకనే, తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్యచ మయ్యార్పితా మనోబుద్ధిర్ మామే వైశ్యస్య సంశయః. చూడండి మళ్ళీ కృష్ణుడు చెప్తున్నాడు, తస్మాత్, అందుకని, సర్వేషు కాలేషు, సర్వకాలంలో, మృత్యు సమయంలోనే కాదు జీవితంలో కూడా, నువ్వు ఇప్పుడు ఏదో పనులు చేసుకుంటున్నావు ప్రభుజీ, నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను, బిజినెస్ చేస్తున్నాను, చదువుకుంటున్నాను, మాం అనుస్మర యుద్ధ్యచ. అర్జునుడికి ఏం చెప్తున్నాడు, నన్ను స్మరించుకుంటూ నువ్వు యుద్ధం చెయ్యి అని, యుద్ధం ఆపమని చెప్పట్లేదు కృష్ణుడు అర్జునుడికి, నువ్వు యుద్ధం చేసుకో, యుద్ధం చేసుకుంటూనే నన్ను స్మరించుకో. అంటే ప్రభుజీ ఎలా చేస్తారు ప్రభుజీ, ఒకదాని ప్రశ్న అడిగాడు అన్నమాట చాలా ముందు, ఎన్నో సంవత్సరాల క్రితం ఇలా చెప్పినప్పుడు నేను, ప్రభుజీ అప్పుడు అర్జునుడు బాణాన్ని గురిపెట్టి శత్రువుని చంపాలి కదా, దానిపైన ధ్యానం పెట్టాలా, లేకపోతే కృష్ణుడిని ధ్యానించుకుంటే మరి ఆ యుద్ధం చేసేటప్పుడు బాణాలని ఎక్కడ కేంద్రీకరించాలి, శత్రువుపై ఎలా దాడి చేయాలి, దానిపైన ఎలా ధ్యానం చేస్తారంటే డిస్టర్బ్ అయిపోతాడు కదా, ఆయన యుద్ధం సరిగా చేయలేడు కదా అని అడిగారనమాట. సో మనకి ఆచార్యులు ఒక దగ్గర చెప్తారు ప్రభుపాద గారు కూడా. సో మనం ఏంటంటే, మనము చేసే కార్యాలు ఎవరి కోసం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో గుర్తుంచుకొని ఎప్పుడైతే కార్యాన్ని చేస్తామో అప్పుడు అది భగవంతుణ్ణి స్మరించుకోవడం. అంటే అర్జునుడు ఇప్పుడు యుద్ధంలో చేస్తున్నప్పుడు బాణాలు కొడుతున్నాడు, శత్రువుని హతమారుస్తున్నాడు, నేను ఎందుకు ఈ యుద్ధం చేస్తున్నాను, ఎందుకు ఆ శత్రువుని నేను చంపుతున్నాను, వధిస్తున్నాను, ఎందుకు, ఎవరి కోసం అనే విషయం నాకు గుర్తుందా నేను పనిచేసేటప్పుడు? అంతే, అది భక్తి. అది సాధారణ యుద్ధం కాదు, సాధారణ కర్మ కాదు, అది భక్తి. అదే తేడా అండి అర్జునుడికి దుర్యోధనుడికి, అర్జునుడికి కర్ణుడికి. కర్ణుడు కూడా బాణాలు వదులుతున్నాడు, అర్జునుడు కూడా బాణాలు వదులుతున్నాడు, ఇద్దరు యుద్ధం చేస్తున్నారు, తేడా ఏంటి? అర్జునుడు కృష్ణుడి సంతృప్తి కోసం చేస్తున్నాడు, కర్ణుడు తన అహంకారాన్ని రుజువు చేసుకోవడం, ఆ అహంకారాన్ని సంతృప్తిపరచుకోవడం కోసం యుద్ధం చేస్తున్నాడు. అవునా? సో తేడా ఇదన్నమాట. మీరు మీ అహంకారాన్ని, మీ యొక్క ఇంద్రియ తృప్తికి, మీ యొక్క మనస్సుకి నచ్చిందని చేస్తున్నారా, లేకపోతే ఇది కృష్ణుడికి ఒక సేవ, కృష్ణుడికి నేను అర్పిస్తాను, కృష్ణుడికి సంతృప్తిపరచడానికి చేస్తున్నాను అని చేస్తున్నారా? మాం అనుస్మర యుద్ధచ, ఆ విధంగా అనుస్మరించుకోవాలి, నేను ఎవరి కోసం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను. సో మనం ఏ డ్యూటీస్ చేసినా కానీ, ఇప్పుడు ఇక్కడ అంటే కృష్ణుడు డైరెక్ట్గా నువ్వు యుద్ధం చేయి, నువ్వు ధర్మం స్థాపించు, ఎందుకంటే నేను ధర్మం స్థాపించడానికే కదా నేను ఇక్కడ వచ్చింది, ఈ యొక్క అవతారం ఎత్తింది. సో ఈ ధర్మస్థాపనకి నిన్ను నేను ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక ఇన్స్ట్రుమెంట్గా, అంటే ఒక భక్తుడు, నీ ద్వారా ఈ యొక్క ధర్మాన్ని నేను స్థాపించాలనుకుంటున్నాను, కనుక నువ్వు ఈ యొక్క విషయంలో నువ్వు ఈ పాత్రను పోషించు అని అర్జునుడికి చెప్పి ఈ విధంగా నువ్వు నన్ను సంతృప్తి పరచగలవు యుద్ధం చేసి అని చెప్తున్నాడు. మరి మనం ఎలా అంటే, మనం ఆలోచించుకోవాలండి. ఇప్పుడు మీరు స్టూడెంట్ అనుకోండి, మీరు చదువుతున్నారనుకోండి, మీరు ఆలోచించాలి. బాగా చదివాను అనుకోండి, నేను భగవంతుడు ఎలా అర్పించగలను? మీరు బాగా చదివితే ఫలం ఏంటండి? మీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, లేకపోతే మీకు సీట్ వచ్చింది అనుకోండి కాంపిటీషన్ ఎగ్జామ్లో, అయితే ఇంజనీరింగ్ సీటు మెడికల్ సీటు వచ్చింది, లేకపోతే ఇంకా ఎందులో అయినా మీకు సక్సెస్ అనేది వస్తుంది కదా, ఫలితం వస్తుంది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, అప్పుడు అందరు అడుగుతారు. అప్పుడు నువ్వు భక్తి చేసుకుంటున్నాను, భగవంతుడు ఇచ్చిన, అందుకే భగవంతుడేనండి ఇచ్చే స్మరణ శక్తి బుద్ధి తెలివితేటలు అన్నీ భగవంతుడే ఇస్తున్నాడు. సో భగవంతుడు అన్నీ నాకు ఇచ్చాడు, అందుకే నేను చేయగలిగాను. భగవంతుడి దయ, భగవంతుడి కృప ద్వారా ఇది సంభవమైంది, ఎందుకంటే నేను భగవంతుడు భక్తి చేసుకుంటున్నాను అని మీరు ఎప్పుడైతే వేరే వాళ్ళకి చెప్తారో వాళ్ళకు అర్థమవుతుంది. అరే భగవంతుడికి మనము, భగవంతుడే అన్నిటికీ ఈ ఫలానికి, ఈ యొక్క ఫలితం ఎవరి ద్వారా వచ్చింది అంటే భగవంతుడి కృప. ఆ విధంగా మనం ప్రచారం చేయొచ్చు, ఆ విధంగా మనము ఫలాన్ని భగవంతుడికి అర్పించుకోవాలి. అంతేగాని చూసారా నేను ఎంత తెలివైన వాడినో, నేనే అందరికన్నా తెలివైన వాడిని, ఇప్పుడు అందరికీ రుజువు అయిపోయింది అని మీరు అందరికి చెప్పుకున్నారనుకోండి, అంటే మీరు భగవంతుడికి మీ ఫలాన్ని అర్పించట్లేదు. భగవంతుడికి మీ ఫలాన్ని అర్పించడం అంటే, ఒక స్టూడెంట్ ఎప్పుడైతే ఒక ఫలితం వస్తుందో, మంచి ఫలితం వస్తుందో, ఇది అర్థం చేసుకున్నాడానికి భగవంతుడి కృప. నేను కృషి చేశాను, కానీ భగవంతుడి యొక్క అనుమతి లేని ఇది సంభవం కాదు. భగవంతుడి యొక్క అన్ని, నేను ఎంత కృషి చేసినా దానికి శక్తి సామర్థ్యం అంతా భగవంతుడు ఇచ్చాడు అనే విషయాన్ని అర్థం చేసుకొని అప్పుడు భగవంతుడికి అర్పించుకుంటాడు అనమాట. భగవంతుడే కారణం అని ఎప్పుడైతే అందరికీ చెప్తాడో అదే ఆయన అర్పించుకున్న ఫలం. అలాగే ఒక వ్యక్తి జాబ్ చేస్తున్నాడు, బిజినెస్ చేస్తున్నాడు. ఎందుకు బిజినెస్ చేస్తున్నాడు? ఎందుకు జాబ్ ఎందుకు చేస్తున్నాడు? ఆ యొక్క జాబ్ వల్ల, ఆ యొక్క వ్యవసాయం వలన, లేకపోతే ఆ యొక్క వ్యాపారం వలన ఆయనకు వచ్చే లాభం ద్వారా ఆయన ఆయన కుటుంబ సభ్యుల్ని పోషించుకుంటున్నాడు. ఆ ఎందుకు పోషించుకోవాలండి? బతకాలంటే పోషించుకోవాలి కదా, తినాలి కదా. సో అందుకే తను ఎందుకు బతుకుతాం, ఎందుకు తినాలి, మనం ఎందుకు జీవించాలి? భగవంతుడు భక్తి చేసుకోవడానికి. అంటే భగవంతుడు భక్తి చేసుకోవాలి అంటే కూడా మనము ఏవో కార్యాలు చేయాలి, భౌతిక జగతంలో ఏవో పనులు చేయాలి, మనకు మన సామర్థ్యానుసారంగా మనం చేస్తాము, దాని ద్వారా మనని ఇంకా మన యొక్క కుటుంబ సభ్యులు మనం పోషించుకుంటాము, దాని ద్వారా అందరూ కలిసి భక్తి చేయొచ్చు, దానికి భక్తి చేయడానికి అది ఆ విధంగా దోహదపడుతుంది, అలా మన ఉద్దేశం అన్నమాట. ఇంకా దాని ద్వారా కూడా ఎన్నో విధాలుగా ప్రచారం చేసుకోవచ్చు మీరు. దానికి మనము మన యొక్క తెలివిని ఉపయోగించాలి. ఏ మనము ఎక్కడ ఉన్నా కానీ ఎలా మనము మన యొక్క పనులు చేసుకుంటూ సాధన చేసుకోవచ్చు, భగవంతుడిని స్మరించుకోవచ్చు, మరియు మన ఫలాన్ని భగవంతుడికి ఎలా అర్పించుకోవచ్చు, విషయాలన్నీ మనము మన యొక్క సొంత బుద్ధిని తెలివిని ఉపయోగించి ఇంకా భగవద్గీత యొక్క శిక్షణల ఆధారంగా మనము అర్థం చేసుకొని మన యొక్క జీవితాన్ని నడుపుకోవాలన్నమాట. మయ్యార్పిత మనోబుద్ధేర్, ఇలా మన బుద్ధిని మనస్సుని భగవంతుడికి అర్పించాలి. మామే వైశ్య స సంశయ, నువ్వు నా దగ్గరికి తప్పకుండా వస్తావు, ఏ సంశయము లేదు, ఏ సందేహము లేదు అని ఇక్కడ అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు. కానీ తస్మాత్ సర్వేషు కాలేషు, ప్రతి సమయంలో నన్ను గుర్తుంచుకున్నవాడే జీవితాంతం అంతా చెప్పేశాడు ఇక్కడ కృష్ణుడు. కృష్ణుడు ఇక్కడ చెప్పట్లేదు మీరు జీవితాంతం నా భజన కీర్తన నేను చేయాల్సిన లేదు, మీరు డైరెక్ట్గా మృత్యు సమయంలో నన్ను గుర్తుంచేసుకోండి అయిపోతుంది, కానీ అది సంభవం కాదు, అదే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అందుకనే ఎలా అంటే సంభవం అంటే అభ్యాస సాధన, అభ్యసించాలి మనం ఈ యొక్క శిక్షణను నేర్చుకోవడం, మన యొక్క జీవితంలో ఆచరించడానికి అభ్యసించాలి. అభ్యాస యోగ యుక్తేన చేతసనాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయ. సో భగవంతుడిని ఎప్పుడు ఎలా అభ్యసిస్తాడు, ఈ యోగ యుక్త, ఈ యోగ మార్గం, మీరు ఏ యోగాన్ని తీసుకోండి, భగవద్గీతలో ఎన్నో యోగ మార్గాలు చెప్పారు, ఇప్పుడు అందుకే భగవంతుడు ఇక్కడ యోగా అని చెప్తున్నాడు. దాని తర్వాత మెల్లిగా రెండు మార్గాల్లో ఎలా భగవంతుడు గుర్తించుకోవచ్చో మనం చూస్తాము. ఈరోజు ఒక మార్గం చూద్దామంటే రేపు ఇంకో మార్గం చూద్దామంట, ఇప్పుడు అదే రాబోతుంది అనమాట. అందుకే ఇప్పుడు కృష్ణుడు స్టార్ట్ చేశాడు. అభ్యాస యోగ యుక్తేన, ఎలా అభ్యసించాలి యోగని, రెండు పద్ధతులు ఇప్పుడు కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నెక్స్ట్ శ్లోకం నుంచి. చేతసనాన్యగామిన, ఇంకా ఎన్నో విషయాలపైన కాకుండా చేతనను భగవంతుడి పైన ఎలా కేంద్రీకరించుకోవచ్చు, ఎవరిపైన, పరమం పురుషం దివ్యం, ఆయన పేర భగవంతుడి పైన చేతనను ఎలా మీరు కేంద్రీకరించుకోవచ్చు యాతి పార్థను చింతయన్. ఇలా పార్థ నన్ను చేరుకోవచ్చు అను చింతయన్, చింతించాలి. అను అంటే ప్రతిసారి, ఇలా ప్రతి సమయంలో నన్ను ఆలోచించుకుంటూ నా గురించి నన్ను చేరుకోవచ్చు నా దగ్గరికి అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. సో ఇప్పుడు మనం 9వ శ్లోకం నుంచి చర్చించకపోయేదండి, లాస్ట్ సెక్షన్ ఈరోజు మనం చర్చించుకునే విషయం. ఈ 9 నుంచి 13 శ్లోకాల్లో కృష్ణుడిని మనము యోగ మిశ్ర భక్తి, యోగ మిశ్ర భక్తి అంటే భక్తి ఉందలో ఉంది, భక్తి అంటే భగవంతుడికి, భగవంతుడినే చేరుకోవాలనుకుంటున్నాం అనుకోండి, కానీ యోగ ద్వారా, యోగ పద్ధతి, ముందు చెప్పుకున్నాం కదా 6వ అధ్యాయంలో ధ్యాన యోగ అలాంటిదే ఇక్కడ చెప్తారన్నమాట కృష్ణుడు. దాని ద్వారా కూడా మీరు నన్ను చేరుకోవచ్చు అంటే ఇందులో మీరు భగవంతుని అర్థం చేసుకున్న, భగవంతుడు ఒక స్వరూపాన్ని, భగవంతుడు అనే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుని యోగ పద్ధతి ద్వారా చేరుకుంటే భగవద్ధామానికి వెళ్ళొచ్చు, లేకపోతే మీరు బ్రహ్మంగా ఆలోచించుకుంటే బ్రహ్మానికి చేరుకుంటారు, బ్రహ్మజ్యోతికి. పరమాత్మగా ఆలోచించుకుంటే పరమాత్మ బ్రహ్మజ్యోతికే చేరుకుంటారు ఎలాగైనా. సో అది మనం ఎలా అర్థం చేసుకున్నా అనే విషయం ఉంది. కానీ పద్ధతి, ఇది యోగ పద్ధతి ఒకటి, మనం చేసేది భక్తి యోగ. ఇక్కడ వచ్చేది ఇక్కడ షడ్ చక్ర విధానం అనమాట, షడ్ చక్ర యోగ లేకపోతే మన ధ్యాన యోగలోని పద్ధతి ఇది కూడా. సో ఆ విషయాన్ని మనం ఇప్పుడు చూద్దామంట 9వ శ్లోకం నుంచి. కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాంశమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. మరి భగవంతుడి పైన చింతించుకోవాలంటే ఆయన గురించి ఏదైనా తెలియాలి కదండి, ఏమని చింతించుకుంటారు, భగవంతుడి గురించి ఏమని తెలుసు మీకు. ఆ పరమం పురుషం దివ్యమన్నారు కదా, ఆయన పైన మనం చేతను కేంద్రీకరించుకోవాలనుకున్నాం కదా, మరి ఆయన ఎవరు ఏంటి ఎలా అర్థం చేసుకోవడం అనే విషయాన్ని ఇక్కడ చెప్పారంట. భగవంతుడు ఎన్నో విధాలుగా వర్ణించారు ఒక్క శ్లోకంలోనే, ఆ 9 విధాలుగా భగవంతుడిని ఒక్క శ్లోకంలో వర్ణించారు. చూద్దాం మళ్ళీ. కవిం పురాణం అనుశాసితారం, ఇందులో 3 ఉన్నాయి. కవిం పురాణం అనుశాసితారం అంటే ఏంటో చూద్దాం. కవిం అంటే భగవంతుడు అన్నీ తెలుసు ఆయనకి, అతీతము తెలుసు, వర్తమానంలో జరిగేవి తెలుసు, భవిష్యత్తు తెలుసు, ఆయనే భగవంతుడు. పురాణం, భగవంతుడు ఎంతో పురాణుడు, అందరికన్నా ముందు ఆది పురుషుడు భగవంతుడు. అనుశాసితారం, అనుశాసన శాసించేది, ప్రతి ఒక్కరి శాసించేది అంటే అందరూ భగవంతుడు నియంత్రణలోనే మొత్తం సృష్టి ప్రతి జీవి ఉన్నాడు. అనోరణీయాంశం అనుస్మరేద్య, అనోరణీయాంశం అంటే అను అంటే చిన్న, అన్నిటికన్నా చిన్నవాటికన్నా చిన్నవాడు భగవంతుడు అవగలడు, పెద్దవాటికన్నా పెద్దవాడు కావచ్చు, అలాగే చిన్నవాటికన్నా చిన్నవాడు కూడా భగవంతుడు కావచ్చు. అదే అనోరణీయాంశం అనుస్మరేద్య, ఇలా భగవంతుడిని ఈ విధంగా ఇన్ని విధాలుగా స్మరించుకోవచ్చు. ఇంకా ఉన్నాయి చెప్తున్నారు ఇక్కడ. సర్వస్య ధాతారమచింత్య రూపం, ఇంకో 2 చెప్పారు ఇక్కడ, నా 3 చెప్పారు. సర్వస్య ధాతారమచింత్య రూపం, సర్వస్య ధాతారం అంటే అన్నిటికీ ఆయనే దాత, ఆయనే అన్నిటినీ పాలించేది, సర్వస్వం మొత్తం అన్నిటినీ ఆయనే పాలిస్తున్నాడు. అచింత్య, ఆయన అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం అన్నమాట. రూపం, ఎంతో మధురమైన సుందర రూపం కలిగిన వాడు భగవంతుడు, అచింత్య రూపం. ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్, ఇంకా 2 విషయాలు ఇక్కడ చెప్పారు భగవంతుడి గురించి. ఆదిత్యవర్ణం అంటే ఎంతో ఆ సూర్యుడిలాగా వెలుతురు వెలుగు, అంత వెలుగు వస్తుంది భగవంతుడు యొక్క శరీరం నుంచి. ఆదిత్యవర్ణం అలాంటి ఎంతో వెలుగు వెదజల్లే శరీరం రూపం భగవంతుడిది. తమస పరస్తాత్, తమో గుణానికి అతీతంగా భగవంతుడు, 3 గుణాలకి అతీతంగా ఉంటాడు. ఆ తమో గుణానికి కూడా, ఈ యొక్క భౌతిక జగతానికి కూడా అతీతంగా ఉండే వ్యక్తి ఆయనే భగవంతుడు. ఆయన పైన మనం ధ్యానించుకోవాలి. ఇన్ని విషయాలు చెప్పారన్నమాట ధ్యానించుకోవడానికి. ఇప్పుడు ఆ ధ్యానించుకునే పద్ధతి, షట్చక్ర యోగ విధానాన్ని ఇప్పుడు 10వ శ్లోకంలో కృష్ణుడు మనకి వర్ణిస్తాడనమాట. ప్రయాణ కాలే మనశాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమవే ఆవేశ్య సంవత్ సతం పరం పురుషం ఉపైతి దివ్యం. సో ఇక్కడ ఏం చెప్పారండి, ప్రయాణకాలే మనశాచలేన, ప్రయాణ కాలంలో అంటే మన పోయే కాలంలో మన యొక్క మనస్సుని కేంద్రీకరించాలి. భక్త్యాయుక్తో యోగ బలేన చైవ, ఎంతో నీ యొక్క యోగ భక్తితో యోగతో యోగ శక్తితో నువ్వు ఏం చేయాలి అంటే ఏమాత్రం నీ యొక్క మనస్సుని విచలితం కాకుండా భ్రువోర్ మధ్యే ఉన్నాయి కదా ఐబ్రోస్ మన రెండు భ్రువోర్ మధ్యే భ్రువోర్ మధ్యే ప్రాణమవేశ్య సమ్యక్. సో భ్రువోర్ ఈ రెండు ఐబ్రోస్ ఉన్నాయి కదా వీటి మధ్యలో ధ్యానించాలంట. ఈ పాయింట్ మీద మనం ఇక్కడ ఉంటుంది మధ్యలో ఈ పాయింట్ మీద ధ్యానించాలంట మన మనస్సుని ఈ యొక్క షడ్చక్ర విధానం ప్రకారం. సతం పరం పురుషం ఉపైతి దివ్యం. సో ఈ విధంగా భగవంతుడి పురుషుని మీద మీరు ధ్యానిస్తే ఆ భగవద్ధామానికి చేరుకోవచ్చు. పురుషుడిగా మనం ధ్యానిస్తే భగవంతుడు పురుషుడు అని ఇక్కడ రాశారు, అదే పరం పురుషం, పరం పురుషుడిగా మనం ధ్యానించుకుంటే అప్పుడు భగవద్ధామానికి చేరుకోవచ్చు. ఇది యోగ పద్ధతి ద్వారా అండి, అంటే ఇందులో భక్తి ఉంది యోగ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ భగవంతుడిని మనం స్వరూపం భక్తితో కూడా మనం ఆరాధిస్తున్నాము మనం ధ్యానిస్తున్నాము, కానీ ఇది ఒక ధ్యాన యోగ పద్ధతి ద్వారా అంటే యోగ మిశ్ర అంటారు. మిశ్ర అంటే మిక్స్ అనమాట. ఇలా రకరకాల భక్తులు ఉంటాయి, చెప్పాం కదా భక్తులు వెరైటీలు ఉంటాయనేసి, సకాము భక్త, జ్ఞాన భక్త, యోగ మిశ్ర భక్త. ఇందులో ఇది యోగ మిశ్ర భక్తి ద్వారా చెప్తున్నారు ఇక్కడ. అంటే భక్తి చేసుకుంటూ అంటే భక్తి ప్లస్ భగవంతుడిని నమ్ముతున్నావు, భగవంతుడు రూపం తెలుసు ఇక్కడ పరమ పురుషం అని ఇక్కడ కూడా చేసించుకున్నారు, కానీ యోగ పద్ధతి ద్వారా ధ్యానించడానికి మనము ఇక్కడ ప్రయత్నిస్తున్నారు. సో ఈ విధంగా ధ్యానించి ఆ ధ్యానంలో పెట్టుకున్నారనుకోండి, ప్రయాణ అంటే పోయే కాలం నువ్వు ఇంకా శరీరాన్ని విడిచిపెట్టాలన్నప్పుడు, ఇది అందరికీ సాధ్యం కాదండి, ఎంతో ఆ ధ్యాన యోగాన్ని పాటించిన వారు మాత్రమే సాధ్యం ఇది చేయడం, మనలాంటి సామాన్యులకి సాధ్యం కాదు. ఎందుకండి అంటే ఇప్పుడు కృష్ణుడు చెప్తాడు 11వ శ్లోకం, దీనికి కావాల్సిన అర్హతలు. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యత యోవీతరాగ యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే యదక్షరం వేద విదో విదంతి, ఆ అక్షరం ఏంటి ప్రణవ మంత్రం ఓంకారం, ఆ ఓంకారాన్ని వాళ్ళు జపించుకుంటూ ఓం ఓం అనుకుంటూ ఇక్కడ ధ్యానించుకోవాలన్నమాట. అంతేకాదండి విశంతి యద్యత్ర యతతో వీతరాగః. సో వారికి ఇలా ఇంకా బ్రహ్మచర్యం కూడా పాటించాలి, బ్రహ్మచర్యం చరంతి. ఇంకా వాళ్ళు వీతరాగ అంటే ఇంకా వాళ్ళు ఈ యొక్క భౌతిక జగత్తుని సంసారాన్ని వదిలేసి అంటే సన్యాసం తీసుకొని బ్రహ్మచర్యస్తూ మొదటి నుంచి వాళ్ళు ఎప్పుడు సంసార జీవితం చేయకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ ధ్యానం చేసుకుంటారు. తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యం. సో ఈ విధంగా వాళ్ళు ముక్తిని ప్రాప్తి చెందొచ్చు. ఇంకా ఈ విషయం ఇంకా ఏం చేయాలి, అలా ఓన్లీ నువ్వు బ్రహ్మచర్యం పాటించి సన్యాసం తీసుకుంటే సరిపోదు, ఇంకా ఎలా మనసు కేంద్రీకరించడానికి ఇది మొదటి అర్హత. దీని తర్వాత ఇవే చాలామంది ఇక్కడ ఇదే చేయలేరు, అందుకనే ఇది మనకి ప్రభుపాద రాస్తున్నారు, అందుకే మనకి ఇది మనకి చేతన మహాప్రభు ఉన్నారు. ఈ కలియుగంలో మనము ఇవన్నీ చేయడం కష్టము, అందరికీ సాధ్యం కాదు. మనం అందుకనే హరే కృష్ణ భావంతో ద్వారా జపం చేసుకుని మనం భక్తి యోగ ద్వారా నవవిధ భక్తి ద్వారా భగవంతుని చేరుకోవచ్చు. ఆ విషయాన్ని కృష్ణుడు కూడా స్వయంగా ఇదే అధ్యాయంలో చెప్తాడండి, అది మనము చూద్దామంట. సర్వద్వారాని సంయమ్య మనోహృదీ నిరుద్ధ్య చ మూర్ధ్న్యాధ్యాత్మన ప్రాణం ఆస్తితో యోగ ధారణ. అంటే ఇప్పుడు యోగ ధారణ, ఈ ధారణ గుర్తుందట్రే మనకు, మనం ఆ 8 స్టేజెస్లో ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇవన్నీ చర్చించుకున్నాం, అదే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అన్ని ఇంద్రియాలను ఇంకా మూసేసుకొని అంటే ఎక్కడ ధ్యానం చేయకుండా ఏ ఇంద్రియాలు ఎటు పోకూడదు, అన్నిటినీ ఆ ఒక పాయింట్ మీదనే ధ్యానం చేసుకో. ఇవి అన్నమాట. ఇది చాలా చాలా కష్టం అండి. ఇక్కడ మనకి ఈ యొక్క వాయువుని, ప్రాణవాయువును కింద నుంచి చక్రాలు ఉంటాయి. అన్ని ఒక్కొక్క చక్రం నుంచి, అది చక్రాలు నుంచి ఆ ప్రాణవాయువుని మనం పైకి తలపైన ఇక్కడ ఒక కపాలంలోకి తీసుకురావాలంట. అక్కడ ఒక చక్రం ఉంటుంది, దాని నుంచి వాళ్ళు బయటికి వెళ్తారనమాట. యోగులు ఎక్కడికి కావాలంటే అక్కడ వెళ్ళొచ్చు. సో ఈ పద్ధతి అన్నమాట. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. ఇలా ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఇది బ్రహ్మ అంటే ఇక్కడ భగవంత్, ఓం అనేది భగవంతుడి యొక్క ఒక అవతారమే. దీన్ని సౌండ్ ఇన్కార్నేషన్ అంటారు. అంటే శబ్ద రూపంలో భగవంతుడు అవతరించాడు అనమాట. ఇది ఓం. ఎలాగైతే కృష్ణుడి భగవంతుడు నామంలో, హరే కృష్ణ మహామంత్రంలో కూడా కృష్ణుడు యొక్క అవతారం నామరూపం అది, ఇది శబ్ద రూపంలో ఓం ద్వారా ఇక్కడ భగవంతుడు అవతరించాడు అనమాట. అంటే ఈ యొక్క ఓం ఓం, అదే ఓం అని కూడా ధ్యానించుకుంటూ, ఎవరైతే అనుస్మరణ్ భగవంతుడిని గుర్తుంచుకుంటూ, యహ ప్రయాతి త్యజన్ దేహం, ఈ యొక్క దేహాన్ని త్యాగం చేశారో చేస్తారు, సయాతి పరమాంగతి, వాళ్ళు పరంగతిని ప్రాప్తించుకుంటారు అని ఇక్కడ కృష్ణుడు 13వ నంబర్ శ్లోకంలో చెప్తున్నాడు అనమాట. అందుకే ఇక్కడ ప్రభుపాదులు వ్రాస్తాం, మనం హరే కృష్ణ మహామంత్రం జపిస్తాం కదా, అందులో కూడా ఓం ఉంటుందన్నమాట. అంటే ఓం ద్వారా మీకు ఏ ఫలితం దొరుకుతుందో, ఓం జపించడం ద్వారా, హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారా కూడా ఆ ఫలితం అనేది అందులో దొరికిపోతుంది మనకి. అందుకే దీన్ని మహామంత్రం అంటారు. సో చాలామంది ఎవరైతే ఇంకా కృష్ణుణ్ణి ఆ స్వరూపాన్ని స్వీకరించలేదు, కృష్ణుడు ఆ పరమాత్ముడి స్వరూపాన్ని, భగవంతుడు అనే రూపాన్ని ఇంకా వాళ్ళు వ్రతం చేసుకోలేదు, వాళ్ళు ఏంటంటే ఓం, ఆ బ్రహ్మజ్యోతికి ఏంటంటే ఇంకా రూపం అవసరం లేదు, అలాంటి వాళ్ళు ఓం అని ధ్యానిస్తూ ఉంటూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఇప్పుడు హరే కృష్ణ, కృష్ణుడి గురించి ఇంకా తెలియదు, భగవంతుడు అని ఇంకా స్వీకరించలేదు కృష్ణుణ్ణి. అలాంటి వాళ్ళు రూపాన్ని, నిరాకారవాదులు అలాంటి వాళ్ళు ఓం అని ధ్యానించుకుంటారు అనమాట. వాళ్ళు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించరు. సో మరి ఇది ఒక యోగ పద్ధతి. ఇది చాలా 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 కష్టం ఒక సామాన్య మనిషికి, ముఖ్యంగా కలియుగంలో ఇది సంభవమే కాదు. అందుకనే కృష్ణుడు కూడా స్వయంగా తెలుసు, అందుకే కృష్ణుడు చెబుతున్నాడు అన్ని పద్ధతులు చెప్పాలి కదా, మరి మీకు తెలియాలి ఎందుకు మనం భక్తి యోగం చేస్తున్నాం అని. చాలామంది ఒక్కొక్కసారి అంటారు మీరు ఏదైనా యోగ చేసుకోవచ్చు అని, కానీ వేరే యోగాలు చేయడానికి ఈ యొక్క కలియుగంలో సాధ్యం కాదండి. కలియుగంలో చేయాల్సింది భక్తి యోగనే అని మనకి వచ్చే, రేపటి నుంచి వచ్చే శ్లోకం నుంచి, 14వ నంబర్ శ్లోకం నుంచి, ఎలా మీరు శుద్ధ భక్తి, ఇక్కడ మిశ్రణ లేదు, సకామ ఇక్కడ యోగ మిశ్ర, ధ్యాన మిశ్ర, జ్ఞాన మిశ్ర, ఇలాంటి ఏ మిశ్రణలు లేకుండా, ఏ మిశ్ర అంటే ఏ కలుషితము లేకుండా, కేవల భక్తి, శుద్ధ భక్తి, ఉత్తమ భక్తి ద్వారా మీరు ఎలా భగవంతుడిని చేరుకోవచ్చో అది మనము రేపు చర్చించుకుందామంట, 14వ నంబర్ శ్లోకం నుంచి. ఈరోజుకి ఇక్కడే మన చర్చను ముగిద్దాము. మీ అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీతకి జై. శ్రీల ప్రభుపాదికి జై. సమవేత గౌరభక్త వృందకి జై. నితాయ్ గౌర సీతనాథ్ ప్రేమనందే హరి హరి బోల్.